దేవుడు చాలా గొప్ప కృపను ఇచ్చారు. కాబట్టి నేను కూడా ఒక పోలీస్ ఫ్యామిలీస్ వచ్చాను, అది నాకు చాలా ధన్యత. ఈ రోజు మీ అందరితో మాట్లాడటం ఇట్స్ రియల్లీ గ్రేట్ హానర్. థ్యాంక్ యూ మహేష్ అన్న, అండ్ థ్యాంక్ యూ ఎస్ఎఫ్జే ఏపీ అండ్ తెలంగాణ. చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ మీటింగ్ అన్న అడగడం జరిగింది. నేనేమో చెన్నైలో ఉన్నాను, చాలా ట్రావెలింగ్ బిజీలో ఉన్నాము. కానీ నేను ఎప్పుడు ఆశపడేది ఏంటి అంటే, నా జీవితంలో నేను రక్షణలోకి రాకముందే 18-17 సంవత్సరాల ముందే చిన్నప్పటి నుంచే మా పోలీస్ క్వార్టర్స్ లో 6th ABSP మంగళగిరిలో మా ఇంటి పక్కన కొన్ని క్రిస్టియన్ ఫ్యామిలీస్ వాళ్ళు కూటాలు జరుపుకుంటూ ఉండేవాళ్ళు. ఇంటి దగ్గర ప్రార్థనలు అవి ఇవి మంత్లీ జరుపుకుంటూ ఉండేవాళ్ళు. కానీ చిన్నప్పుడు నాకు తెలిసి తెలియక నేను వాళ్ళు ఆ పట్టాలు వేయటం, గోన పట్టాలు వేయటం, అరేంజ్ చేయటం ఇవన్నీ చేసేవాడిని. ఆ మీటింగ్ స్టార్ట్ అవ్వగానే ఇంటికి వచ్చేసేవాడిని. మళ్ళీ అది ఎండింగ్ టైంకి వెళ్ళి వాళ్ళకి అన్నిటికీ ఇంట్లో అన్ని సామాన్లు పెడతానికి ఇలాగ నేను సహాయం చేసేవాడిని. అలాగే చాలా సందర్భాల్లో నేను చాలా మీటింగ్స్ చిన్నప్పుడే వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చేవాడిని. కానీ ఏ రోజు కూడా మంగళగిరిలో ఉన్న ఆ క్రైస్తవ కుటుంబాలు ఏ రోజు కూడా మా అమ్మ నాన్న మాకెవ్వరికి కూడా సువార్త చెప్పిన దాఖలాలు ఏ రోజు నేను 16 సంవత్సరాల్లో ఏ రోజు నేను చూడలేదు. మేము 1997 వరకు కూడా నేను మంగళగిరిలో ఉన్నాను. 97 తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాను. అప్పటి వరకు కూడా నా కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ క్రిస్టియన్సే, మా ఇంటి పక్కన అందరు ఆల్మోస్ట్ క్రిస్టియన్ ఎన్వైరన్మెంట్ లో నేను పెరిగాను. కానీ ఏ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని గాని, ఆయనే సత్యము మార్గము జీవమని గాని ఒక్కళ్ళు కూడా ధైర్యంగా మాకెవరికి చెప్పలేదు. దాని తర్వాత నేను 98-97 ఎండింగ్ లో హైదరాబాద్ వచ్చేసాను. ఒక జాబ్ చేసేవాడిని, మా మామయ్య గారి కంపెనీలో పనిచేసేవాడిని. అలా నేను 2003 వరకు కూడా నా హైదరాబాద్ లో నేను చదువుకుంటూ మా మామయ్య గారి కంపెనీలో పనిచేసేవాడిని. 2004లో మా నాన్నగారు 8th ABSP కొండాపూర్కి షిఫ్ట్ అవడం జరిగిందండి. అక్కడ నాన్నగారు ఆర్ఐగా షిఫ్ట్ అవడం జరిగింది. ఆ టైంలో నాకు ఒక యాక్సిడెంట్ జరిగి ఒక 2 ఇయర్స్ బిఫోర్ నుంచే నేను చాలా బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నాను. చాలా హాస్పిటల్ నాన్నగారు తిప్పారు, హైదరాబాద్ అంతా తిప్పారు. కానీ నాకున్న సమస్య ఏంటంటే L4 L5 డిస్కులు ఒక యాక్సిడెంట్ లో బాగా ప్రెషర్ అయిపోయి ప్రెస్ అయిపోయి నాకు బ్లడ్ సర్క్యులేషన్ లేదు. ఎప్పుడు చూసినా నేను నడవలేని స్థితి, కాళ్ళకి సర్క్యులేషన్ లేకపోవటం, ఎక్కువ మనసులో ఉండే స్థితికి వెళ్ళిపోయాను నేను. అలాగే నేను ఆల్మోస్ట్ ఒక 7-8 నెలలు మనసులోనే ఉండేవాడిని నేను. ఆ టైంలో మా ఇంటి దగ్గర ఎస్ఐ క్వార్టర్స్ ఆర్ఐ క్వార్టర్స్ లో శామ్యుయల్ గారు అని చెప్పి కొండాపూర్ పోలీస్ క్వార్టర్స్ లో ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళ పాప ఎస్తర్ సుహాసిని అని చెప్పి ఆ అమ్మాయి అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది అనమాట. ఆ అమ్మాయి ఒక రోజు వచ్చి నన్ను అడిగింది, అన్నయ్య ఏంటి నువ్వు ఎప్పుడు కాలేజీకి వెళ్ళవా, మేము ఎప్పుడు చూసినా కూడా నువ్వేంటి ఇంట్లోనే ఉంటావు, అసలు నువ్వు బయటకు కూడా రావు అని చెప్పి నన్ను అడిగినప్పుడు నేను నా అనారోగ్య సమస్య నేను చెప్పాను. చెప్పినప్పుడు ఆ అమ్మాయి నాతో ఫస్ట్ టైం నాకు చెప్పింది ఏంటంటే, అన్నయ్య మా ఇంట్లో ప్రార్థన చేస్తాము, నీకు ఖచ్చితంగా స్వస్థత వస్తుంది అని చెప్పింది. నా లైఫ్ లో చాలా మంది క్రిస్టియన్స్ చూశాను, కానీ ఏ నా అంటే అనకూడదు చెప్పకూడదు మరి ఈ సందర్భం ఒక తెలియదు, కానీ నాకు చాలా చెడ్డలు వాటిలో నేర్పించిందంతా నా క్రిస్టియన్ ఫ్రెండ్సే నేను కాలేజీలో ఉన్నప్పుడు. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి నాకు డైరెక్ట్ గా వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేస్తాము, దేవుడు నేను స్వస్థపడతాడు అన్నప్పుడు నాకు చాలా అమేజింగ్ అండ్ ఆశ్చర్యంగా అనిపించింది. కానీ మాకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి ఫస్ట్ నుంచి కూడా నేను క్రిస్టియన్స్ అంటే కొంచెం అంటే నెగిటివ్ ఫీలింగ్ లో ఉండేవాడిని. ఆ అమ్మాయిని వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి షార్ట్ కట్ చేస్తే, ఒక 3-4 నెలలు ఆ అమ్మాయి నా వెనకబడింది. లిటరల్ గా నేను ఎప్పుడు కనపడితే అప్పుడు వచ్చి ప్రార్థన చేస్తున్నాము, దేవుడిని స్వస్థపరుస్తాడు అన్నయ్య అని ఇలాగే చెప్పేది. నాకు ఎప్పుడు నచ్చేది కాదు, ఎందుకంటే నాకు నిజంగా దేవుడు ఎవరో తెలియదు ఫస్ట్. తర్వాత మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, నేను చాలా భక్తిగా ఉండేవాడిని, చాలా పూజలు చేసేవాడిని ఇంట్లో. కాబట్టి నాకు ఇది రిలేట్ అవ్వలేదు, కోరిలేట్ అవ్వలేదు నాకు. కానీ ఎప్పుడైతే ఒకరోజు క్రిస్మస్ టైంలో ఆ అమ్మాయి వచ్చి నాతో ఏమనిందంటే, అన్నయ్య నెక్స్ట్ సండే మా చర్చిలో యూత్ క్రిస్మస్ ఉంది, అంత పిల్లలు అందరం వస్తాము, చాలా బాగా సెలబ్రేషన్ ఉంటుంది, నువ్వు వస్తావని నేను అడగడం జరిగింది. నాకు ఇష్టం లేదు ఫస్ట్ విషయము, రెండోది నేను నడవలేను, నేను ఎక్కడికి ట్రావెల్ చేయలేను. అలాంటప్పుడు నేను అన్నాను, అసలు నా వల్ల కాదమ్మా, ఒక పని చేయి, మా అమ్మని అడుగు. మా అమ్మ అయితే ఆ అమ్మాయికి సమాధానం చెప్పిద్ది, ఇంకోసారి నువ్వు ఇట్లాంటి అడగద్దని మా అమ్మ చెప్పిద్దనే ఉద్దేశంతోనే మా అమ్మని అడగమన్నాను. ఆ అమ్మాయి కిచెన్లోకి వెళ్ళి మా అమ్మని అడిగింది, ఆంటీ అన్నయ్యని తీసుకుని మేము ఇట్లా మా చర్చ్ ఇట్లా ఉంది వెళ్ళొచ్చా అంటే, మా అమ్మ అసలు అమ్మ తీసుకెళ్ళండి అమ్మ, మీరు వాడిని జాగ్రత్తగా ఆటోలో కూర్చొని తీసుకెళ్ళగలిగితే వాడిని తీసుకెళ్ళండి, ఎందుకంటే కొన్ని నెలల నుంచి వాడు మానసికంగా కుంగిపోయిన స్థితిలో ఇంట్లోనే ఉంటున్నాడు, ఎవరితో మాట్లాడలేదు, ఎందుకంటే నా జీవితము 16 సంవత్సరాలకి ఎండ్ అయిపోయింది అన్న పరిస్థితిలో నేను ఉన్నాను ఆ రోజున. ఎందుకంటే ఏ డాక్టర్ కూడా నాకు సొల్యూషన్ చెప్పలేదు, బాగా అవ్వచ్చు కాళ్ళు పడిపోవచ్చు, ఆపరేషన్ చేసినా ఉపయోగం ఉండొచ్చు ఉపయోగం ఉండదు, అంటే మొత్తం క్వశ్చన్ మార్కే. ఎక్కడికి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, మన పోలీస్ డాక్టర్లు చూపించినా, నిమ్స్ లో చూపించినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టారు తప్ప ఇష్యూరెన్స్ ఎవరు ఇవ్వలేరు. ఇలాగ నా మెంటల్ గా నేను ఎడ్యుకేషన్ మధ్యలో డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అసలు చాలా మానసికమైన క్షోభకు నేను గురవుతున్న టైం అది. అనగానే ఆ అమ్మాయి కూడా చాలా సంతోషంగా బయటకు వచ్చి నేను కూర్చుంటే, అన్నయ్య అమ్మ ఓకే అనింది, మనము ఎల్లుండు ఇట్లా ఇట్లా వస్తాం ఇట్లా తీసుకెళ్తామని చెప్పి
అన్న వాయిస్ రావట్లేదన్నా. ఫోన్ కాల్ వచ్చినట్టుంది, ఫోన్ మాట్లాడుతున్నట్టున్నారు, కొంచెం మెసేజెస్ ఆపండి.
అన్న నా వాయిస్ వినపడుతుందా అండి? సారీ లైన్ కట్ అయింది.
జోయల్ వాయిస్ వస్తుంది, మధ్యలో ఫోన్ మాట్లాడుతున్నావు, మధ్యలో ఇంతమంది అంతా కాల్ తీసుకుంటే డిస్టర్బ్ అయిపోతాం.
లేదన్న అది కట్ చేశాను, అది కట్ చేసేలేక నాకు ఇది ఎందుకు అన్మ్యూట్ అయిందో అసలు అర్థం కాలేదు నాకు, అందుకే మళ్ళీ ఇది అయ్యాను.
సారీ.
ఎప్పుడైతే నన్ను వాళ్ళందరూ కూడా ఒక చర్చికి తీసుకెళ్లారు అండి, ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక క్రిస్మస్ ఈవెంట్ కి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక యూత్ పాస్టర్ గారు చాలా బాగా సెలబ్రేషన్ జరిగింది ఆ రోజు అంతా. అందరూ కూడా పిల్లలే, చాలా యంగ్ ఏజ్ పిల్లలు, చిన్నపిల్లలు అందరూ ఉన్నారు. అసలు నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అక్కడ ఒక 2 అవర్స్ నేను కూర్చోగలిగాను. దాని తర్వాత యూత్ పాస్టర్ ని నాకు పరిచయం చేశారు. ఇట్లా మా ఇంటి దగ్గర ఉంటాడు, ఈయనకి చాలా అనారోగ్యం ఉంది అన్నప్పుడు ఆయన వచ్చి నాకు ప్రార్థన చేశాడు. ఆయన ఫస్ట్ నాకు చెప్పిన మాట ఏంటి అంటే, క్రైస్తత్వము మతము కాదు, ఇది ఒక మార్గము. దేవుడు మనిషి రీచ్ కాలేని దేన్నైనా సరే ఆయనతో నువ్వు నడిచినట్లయితే నీ జీవితంలో ఆయన నువ్వు ఆయన ఆహ్వానిస్తే నీ జీవితంలో నిజంగా ఒక గొప్ప కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు అన్నప్పుడు నాకు ఒక హోప్ కలిగింది. ఎందుకంటే అప్పటి వరకు నా చిన్నప్పటి నుంచి నేను విన్నదేంటి అంటే, క్రైస్తత్వం ఒక మతము, క్రైస్తవులు ఇలా ఉంటారు, క్రైస్తవులు అలా ఉంటారు అని నేను ఎప్పుడు అలాంటివియే విన్నాను. నేను నెగిటివ్ ఎక్కువ విన్నాను నేను. కానీ ఎప్పుడైతే ఈ పాస్టర్ గారు ఇది మతము కాదు, ఇది ఒక మార్గము అని అన్నప్పుడు నా కళ్ళు తెరుచుకున్నట్లు నాకు అనిపించింది. దాని తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా ఆలోచనలో పడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పటాన్ని తీశాను. ప్రపంచ పటంలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి దేవుణ్ణి వాళ్ళు ఫాలో అవుతున్నారు అన్నప్పుడు నాకు 2004-5 మధ్యలో 123 దేశాలు క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నట్టుగా నేను కనుగొన్నాను. ఇలాగా చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ఆ అమ్మాయి నా దగ్గర రావటము, తర్వాత వాళ్ళ ఇంటికి నేను చిన్నగా వెళ్ళటము, స్లో స్లోగా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అమ్మమ్మ గారు వీళ్ళంతా కూడా దేవుడి గురించి చెప్పటము, వాళ్ళు ఎలా దేవుని నమ్ముకున్నారు, ఈ రోజున వాళ్ళు ఎలాగా దేవుళ్ళ ఉంటున్నారు అని చెప్పి ఈ విషయాలన్నీ నాకు చెప్పటం ద్వారా నాకు తెలియకుండానే నా లోపల ఒక సీడ్ పడతా ఉంది. ఒకరోజు ఏమైంది అంటే, వాళ్ళు నాకు ఒక బైబిల్ ఇచ్చారు. బైబిల్ ఇచ్చి ఇది నువ్వు ఎప్పుడైనా కుదిరినప్పుడు చదువుకో అని చెప్పినప్పుడు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ విషయము నేను జస్ట్ దిండి కింద పెట్టి పడుకునేవాడిని. ఒకరోజు నాకు చాలా పెయిన్ ఎక్కువైపోయి నేను నైట్ 1 గంట 2 గంటల అప్పుడు ఏడుస్తున్నాను కూర్చొని, అంత నొప్పి అయిపోయింది నాకు, నాకు బ్యాక్ పెయిన్ తట్టుకోలేనంత నొప్పిగా ఉంది. అప్పుడు అరే ఎలాగో బైబుల్ ఉంది కదా అని చెప్పి నేను ఒక ఏమి చదివా నాకు గుర్తులేదు, కానీ ఒక చాప్టర్ చదివి ఒక చిన్న దేవ నిజంగా నువ్వు దేవుడు అయితే నన్ను బాగు చేయని చెప్పి ఒక చిన్న మనసులో ప్రార్థన చేసుకుని పడుకున్నాను. నిజంగా ఆశ్చర్యం ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ లెగిశాను, నాకు ఎప్పుడు ఉండే భయంకరమైన నొప్పి గాని ఆ ఏరియాలో పట్టేసినట్టుండేటటువంటి ఆ పట్టు గాని వదిలేసింది. నేను పర్సనల్ గా 100% ఆ నొప్పి రిలీఫ్ ని నేను చూశాను. ఇమీడియట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మమ్మతో షేర్ చేసుకున్నాను. అమ్మమ్మ రాత్రి ఇట్లా జరిగింది, నాకు ఇలా అయిందంటే, లేదు నాయన దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నిజంగా ఈ దేవుడు అద్భుతం చేశాడు నీ జీవితంలో అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసింది. అప్పటి నుంచి నేను కుదిరినప్పుడల్లా అమ్మమ్మ దగ్గర కూర్చున్నప్పుడు ఆమె నాకు అబ్రహాం స్టోరీ, ఇస్సాక్ స్టోరీ, యాకోబు స్టోరీ, షెడ్రక్ మెషక్ అభద్రగోల స్టోరీ, ఇలాగా నాకు ఆమె బైబిల్ కాలేజ్ లాగా ఆమె నన్ను కూర్చోబెట్టి ఒక 1 ఇయర్ నేను ఆమె దగ్గర చాలా విషయాలు నేర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. తర్వాత చిన్నగా నాలో విశ్వాసం పెరిగిన తర్వాత ఒకరోజు నేను వాళ్ళని చర్చికి తీసుకెళ్ళమంటూ అడగడం జరిగింది. ఇలాగ నా జీవితంలో మొట్టమొదటిసారిగా 2005 మే 29 నేను ఒక సంఘానికి వెళ్ళడం జరిగింది, ఇంట్లో చెప్పకుండా, ఇంట్లో తెలియకుండా. అలాగే నా క్రైస్తవ జీవితం స్టార్ట్ చేసుకుని అక్కడ నేను ఒక 7-8 నెలలు ఏం చెప్తున్నారని అర్థం చేసుకున్న తర్వాత, ఓకే, బాప్తిజం తీసుకోవడం ద్వారా నేను దేవునిలో సపరేట్ చేయబడతాను, ఇంకా నేను దేవుడితో సంబంధాన్ని ఇంకొంచెం డీప్ గా తీసుకెళ్ళడానికి నాకు అవకాశం ఉంది అని ఇవన్నీ తెలుసుకుని నేను 2005 బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఇలా నా క్రైస్తవ జర్ని 2006 నుంచి కూడా నేను పరిశుద్ధాత్మలో నింపబడటము, వాక్యాన్ని అర్థం చేసుకోవటము, ఒక సంఘానికి క్రమం తప్పకుండా ఒక క్రైస్తవుడు ఎలా అయితే ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఏ కమిట్మెంట్ తో వెళ్తాడో నేను కూడా అవన్నీ తెలుసుకుని ప్రతి ఆదివారం చర్చికి నేను ఒక సర్వీస్ వెళ్ళి కూర్చుంటే ఇంకో సర్వీస్ ఆరాధనలో పనిచేసి ఇలాగ నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నేను చిన్నగా బాగు అంటే నా హెల్త్ హీల్ అవటంతో పాటు నేను ఒక ఐటీఐ కాలేజీ నేను అప్పుడు చేసి మధ్యలో ఆపేశాను, దాన్ని కంప్లీట్ చేశాను. దాని తర్వాత నా జీవితంలో దేవుడు నాకు బిజినెస్ ఇవ్వడం జరిగింది. 2006 మార్చిలో నేను నా సొంత వ్యాపారాన్ని నేను హైదరాబాద్ లో స్టార్ట్ చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చారు. అసలు ఉద్యోగమే నా జీవితంలో రాదనుకున్న స్థితి నుంచి ఒక వ్యాపారస్తుడిగా దేవుడు నన్ను ఒక వ్యాపారంతో నన్ను ఆశీర్వదించారు. అదే విశ్వాసంతో అంటే అసలు నా జీవితంలో ఏది జరగదనుకున్న నేను అసలు నేను అడగకుండానే ఏదైతే దేవుడిని వెంబడించుకుంటూ వెళ్తున్నానో మత్తయి సువార్త 6:33 ప్రకారం దేవుడు రాజ్యాన్ని నీతిని వెతికి వారికి కావలసిన అన్ని మనం అడగకుండానే ఇస్తాడని చెప్పినట్లుగా నా జీవితంలో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ నేను వచ్చాను. ఇలాగా వస్తూ ఉండు చర్చి భారం ఏంటి, అసలు సంఘస్థులుగా ఒక బిలీవర్ గా నేనేం చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటూ నేను 2012 దాకా నా లైఫ్ ని అదే చర్చిలో కొనసాగిస్తూ వచ్చాను. 2012లో నేను ఒరిస్సా ఒక మీటింగ్ కోసం వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక 28 మంది మిషనరీలని నేను కలిశాను. ఫస్ట్ టైం నా లైఫ్ లో మిషనరీలు అంటే నాకు తెలియదు అసలు. ఆ కలిసినప్పుడు దానికి ముందే కండమాల గొడవల్లో ఈ పాస్టర్స్ టీమ్ లో ఒక అతన్ని చంపేశారు. చంపేసినప్పుడు ఇమ్మీడియట్ ఒక 1-1.5 మంత్ తర్వాత నేను వేరే పాస్టర్ గారితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి, బాధాకరమైన పరిస్థితిలో అక్కడ ఉన్న కొండల్లో గుట్టల్లో వాళ్ళందరూ ఆరాధించడం నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో. అప్పటి వరకు నేను కంఫర్టబుల్ ఏసీ హాల్స్, కంఫర్టబుల్ ప్లేసెస్ లో ఆరాధనలు చూశాను తప్ప ఈ కొండల్లో గుట్టల్లో భయంకరమైన ఏమీ లేని స్థితిలో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని అక్కడే చూశాను నా లైఫ్ లో ఫస్ట్ టైం. ఎందుకంటే మనం అనకూడదు కానీ మన చర్చిల్లో అన్ని కంఫర్టబుల్స్ ఉండి, ఉద్యోగం ఉండి, దేవుడు మంచి శాలరీస్ ఇస్తూ అన్ని కంఫర్ట్స్ ఇచ్చినా కూడా ఈ రోజుకి ప్రతి ఆదివారం గొనిగే వాళ్ళు ఉన్నారు, ఇంకా దేవుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్పి బాధపడేవాళ్ళు ఉన్నారు, బాధ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అక్కడ ఒక గుడ్డబ్బాయి ఆరాధిస్తుంటే, అతను వర్షిప్ చేస్తుంటే, అతను ఇన్స్ట్రుమెంట్ వాయిస్తుంటే నా కళ్ళంబట్టి అసలు నీళ్ళు ఆగే కాదు. ఇలాంటి చాలా చూస్తూ వచ్చాను. అప్పుడు ఒక లాస్ట్ 3వ రోజు ఫైనల్ గా ఆ ఎవరైతే మెయిన్ పాస్టర్ గారు ఉన్నారో ఆ టీమ్ కి ఆయన మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆయనకి సమయం ఇచ్చారు, మీరు ఎలాగా ఇంత భయంకరమైన వ్యతిరేకతలు మీరు పరిచయం చేస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడు అతను చూపించిన వాక్యం ఏంటంటే, ఒకసారి మీరు ఎవరైనా సరే ఈ రోజు మరి మీరు పనులు చేసుకుంటూ వింటున్నారో తెలియదు కానీ యాదృచ్ఛికంగా మాత్రం ఈ మీటింగ్ జరగట్లేదండి, దేవుడు నిజంగా ప్రతి ఒక్కళ్ళతో ఈ రోజు 100% దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నమ్మండి. 1 కొరింథీయులు 9:16 ఒకసారి చూడండి. 1 కొరింథీయులు 9:16 నా జీవితాన్ని అసలు 2012లో నాకున్న ఒక గుడ్డితనాన్ని, ఒక పొరని కంప్లీట్ గా తీసేసినటువంటి వాక్యము ఆ వాక్యము. 1 కొరింథీయులు 9:16 అతను హిందీలో చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అప్పటి వరకు నాకు అసలు ఏ రోజు నేను బైబుల్లో ఆ వాక్యం చూడలేదు. అక్కడ ఏమనుందంటే 1 కొరింథీయులు 9:16 నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అతను ఏం చెప్తున్నాడంటే ఇది నా మీద మోపబడి ఉంది, నేను కంఫర్ట్ లో ఉంటేనో డిస్కంఫర్ట్ లో ఉంటేనో, నాకు బాగుంటేనో బాగోపోతేనో, నాకెవరైనా డబ్బులు ఇస్తేనో డబ్బులు ఇవ్వకపోతేనో పరిచర్య చేసేది కాదు ఇది. ఇది నిజంగా నేను దేవుని నమ్మితే, నిజంగా నేను దేవుడి బిడ్డనైతే, ఆయన రక్తంలో కడగబడిన వాడినైతే, నాకు నిజంగా ఒక క్రైస్తవ కమిట్మెంట్ ఉంటే ఇది నా బాధ్యత అన్నాడండి ఆయన. అప్పటి వరకు కూడా నేను కొంచెం, ఎందుకంటే అప్పుడు నా ఏజ్ ఆల్మోస్ట్ 28-29 ఉండేవాడిని నేను. కాబట్టి ఇంకా కొంచెం నేను నా లైఫ్ లో బాగా సంపాదించాలి, నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా. నేను అప్పటికే దేవుడి కృప అన్ని కొనేసుకున్నాను, అన్ని దేశాలు తిరిగేశాను, దేవుడు చాలా గొప్ప స్థితికి నన్ను తీసుకెళ్లిపోయాడు. కానీ నేను కమిట్మెంట్ గా పనిచేసేవాడిని, కానీ ప్రాణం పోయినా చెయ్యాలన్న కమిట్మెంట్ నాకు ఏ రోజు లేదు అప్పటి వరకు. అతను ఈ వాక్యం చూపిస్తూ ఏడుస్తున్నాడు, నేను సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అసలు ఇది నాకు చాలా వండర్ అనిపించింది, మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అప్పటి వరకు నా జీవితంలో ఏదో వెళ్తున్నాం, దశంబాగా వెళ్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం, మీటింగ్లన్నీ అరేంజ్ చేస్తున్నాం, పాస్టర్ గారికి చేదడుకున్నాం, ఓకే నా పని అయిపోయింది అనుకుంటున్నాను. తప్ప ఇదొక పార్ట్ ఉంది, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలని చెప్పి తెలుసు. కానీ ఈ ఈ పార్ట్ నా లైఫ్ లో ఎప్పుడు నా హృదయంలో గుచ్చుకోలేదు. ఆ రోజు ఆయన ఏడుపులో ఏం చెప్తున్నాడంటే, మమ్మల్ని ఆ రోజు గొడవల్లో కొట్టి తరిమేసినప్పుడు నేను ఎక్కడికో కొండల్లోకి వెళ్ళిపోయాను, నా భార్య వెళ్ళిపోయిందో, నా పిల్లలు వెళ్ళిపోయిందో, ఒకళ్ళని ఒకళ్ళని మేము కలుసుకోవడానికి 8 రోజులు బట్టి నా కొండల్లో మేము అని చెప్పి ఏడ్చుకుంటూ అతను చెప్పాడు. అప్పుడు నాకు అనిపించింది, అరే అసలు ఏమీ లేకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, సరిగ్గా తిండి వసతులు లేకపోయినా, ప్రయాణానికి ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా, ఇది కదా విశ్వాసం అంటే. మనమేదో మామూలుగా మోడర్న్ చర్చెస్ లో ఇవ్వు నీకు ఇవ్వబడను, ఇదిగో గీవ్ ఇట్ సెల్ఫ్ అంటే నీవు నీకు ఏం కావాలంటే చెప్పు దేవుడు చేసేస్తాడు అని ఒక టైప్ ఆఫ్ రాంగ్ టీచింగ్ అనద్దు, కానీ రాంగ్ మోటివ్ లో వెళ్ళిపోతున్నామండి. ఆ మోటివ్ లో నేను ఉండేవాడిని. కంప్లీట్ గా నా మైండ్ మనస్సు మారి నూతన పరచబడటం వల్ల వాక్యం ఎలా అయితే చెప్తుందో, ఆ రోజు నిజంగా నా జీవితంలో నా మనస్సు మారి నూతన పరచబడటానికి అక్కడ దేవుడు ఆ ప్లాట్ఫామ్ అరేంజ్ చేశారు. అతను చెప్తూ ఆ వాక్యం చదువుతూ, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం అప్పగించబడను, అట్లయితే నాకు జీతమేమి. సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించటయే నా జీతము, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు నేను అంతకు ముందు వెళ్ళిన చర్చిలో నేను చూసింది ఏంటంటే, సువార్తకి ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు అంటే ఆస్వాదించాలా, వాళ్ళు ఇవ్వాలా, వాళ్ళు ఖర్చులకు ఇవ్వాలి, వాళ్ళు ఏమంటారు ట్రావెలింగ్ ఇవ్వాలి, ఇవన్నీ నేను చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ చర్చెస్ లో చూశాను. కానీ ఇక్కడేమంటున్నాడు, సువార్తను ఉచితంగా ప్రకటించాలి. అప్పుడు నాకు అనిపించింది, అరే నిజంగా నేను సువార్త చేస్తే నా హృదయంలో ఒక్క రూపాయి కూడా ఎవరైనా ఇస్తారని ఆశించకుండా పనిచేయాలని నేను కమిట్మెంట్ పెట్టుకున్నాను. ఆ రోజు నన్ను నేను ఒక కమిట్ చేసుకున్నాను, దేవా నిజంగా నువ్వు పిలిస్తే, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నాకు ఏం కావాలో, ఎప్పుడు ఏం కావాలి, నాకేం ప్రొవైడ్ చేయాలో నువ్వు చేస్తానన్నో కొన్ని వేల మందికి నువ్వు చేసావు బైబుల్లో. కాబట్టి నా జీవితంలో ఈ రోజు నుంచి నేను ఒక సువార్థికుడిగా మిషనరీగా నేను డిసైడ్ అయిపోయాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్క రూపాయి ఎవరిని అడగను, అడగకపోగా వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఆశ్రదించేటటువంటి పరిచయం నాకు దయచేదేవా అని 2012 నేను ప్రార్థన చేసుకున్నానండి. ఆ రోజు కూడా నేను వ్యాపారం చేస్తూ 2016 వరకు కూడా నేను వ్యాపారం చేసుకుంటూ మిషనరీగానే ఉన్నాను. 2016 నేను 75 రోజులు అమెరికా దేశం వెళ్ళాను, ఒక 5-6 స్టేట్స్ తిరిగాను. అక్కడ దేవుడు చాలా అద్భుత రీతిలో చాలా మంది జీవితాల్లో పరిచర్యలో కార్యాలు జరగచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత ఇక నేను కంప్లీట్ గా ఫుల్ టైం మిషనరీగా ఉండాలని డిసైడ్ అయ్యి 2016 నా వ్యాపారాలన్నీ పక్కకు పెట్టేసేసి 2016 నుంచి దేవుడు మహాకృపను బట్టి నేను డైరెక్ట్ బిజినెస్ చేయటం మానేసేసి, దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు కొన్ని ఉన్నాయండి, ఎందుకంటే బైబిల్లో దేవుడు చెప్తున్నాడు ఏమని, ప్రతి ఒక్కరికి ఆయన ఒక గిఫ్ట్ ఇస్తాడు. కాబట్టి మీ అందరికీ కూడా దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగాలు, ఆయన ఇచ్చిన కృప ఒక గిఫ్ట్, దాని ద్వారా చాలా మందికి మేలు చేయొచ్చు, దాని ద్వారా చాలా మందికి సువార్తను తీసుకెళ్లొచ్చు, దాని ద్వారా చాలా దేవుని కార్యాలు చేయడానికి మీ ఉద్యోగము చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది. అలాగే దేవుడు నాకు ఇచ్చినటువంటి బిజినెస్ టాలెంట్ ఏంటి అంటే, నేను ఇంటీరియర్స్ చేస్తాను, నేను కన్సల్టెంట్ గా చేసేవాడిని, తర్వాత నాకు డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్లు ఉన్నాయి. ఈ ఎక్స్పీరియన్స్ తోటి నేనేంటంటే, నేను డైరెక్ట్ గా వ్యాపారం సమయం ఎక్కువ గడపకుండా నా చాలా చాలా క్షమించండి, సారీ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను మెడికల్ గా ఉన్నా కదా, చాలా పేషెంట్లు కాల్ చేస్తా ఉన్నారు, దాని వల్ల కట్ అయిపోతుంది, నాకు క్షమించండి. ఎప్పుడైతే నేను దేవుడు నాకు ఇచ్చిన తలాంతులతోటి నేను ఎవరి మీద డిపెండ్ కాకుండా నాకు ఉన్న సమయంలో నేను ఏదో ప్రాజెక్ట్ చేసుకుంటూ ఆ డబ్బులతో సేవ చేయాలని చెప్పి 2016 నుంచి నేను నా భార్య ఫుల్ టైం మిషనరీస్ గా దేవుడు మాకు ఇచ్చిన చిన్న చిన్న ప్రాజెక్టులు తక్కువ సమయం కేటాయించి మిషనరీస్ గా మేము పనిచేయడం జరుగుతుంది. దేవుడు మహాకృపను బట్టి మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా ప్రాంతాలు కవర్ చేయడానికి దేవుడు కృపనిచ్చారు. ఫస్ట్ నేను నా మినిస్ట్రీని మిషనరీగా ఆ పాస్టర్లతో నేను స్టార్ట్ అయ్యి ఒరిస్సాలో చాలా స్టేట్స్ కవర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మేము ఇంపాల్ వెళ్ళటం, నేపాల్ వెళ్ళటం, బీహార్ వెళ్ళటం, జమ్మూ, గోవా, కర్ణాటక, శ్రీలంక, ఇలా దేవుడు మహాకృపను బట్టి ఈ రోజున చాలా ప్రాంతాల్లో వెళ్ళటానికి దేవుడు కృపనిచ్చారు. వెళ్ళిన ప్రతి దగ్గర మా కమిట్మెంట్ ఏంటంటే నిజాయితీగా ఎవరైతే సేవ చేస్తున్నారో లోకల్ పాస్టర్స్, మేము వాళ్ళకు ఒకటే చెప్తాం, మేము మీకేమైనా ఇస్తామని ఆశించద్దు, మీరు మాకేమీ ఇవ్వద్దు, దేవుడు ప్రేరేపణలో నాకేమన్నా కలిగింది నేనేమైనా ఇవ్వగలిగితే వచ్చేటప్పుడు మీకు ఇస్తా, కాబట్టి మీరు అరేంజ్మెంట్ చేయండి అన్నప్పుడు ఇలాగే నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుకుని ఈ రోజు వరకు కూడా ఒక 14-15 రాష్ట్రాలు తిరగటానికి దేవుడు కృపణిచ్చారండి. ఈ జర్నీ ఇలాగే సాగుతూ అంతా బాగుందన్న టైంలో 2020 మనందరికీ తెలుసు కరోనా వచ్చింది. కరోనాలో భయంకరమైనటువంటి పరిస్థితులు మనందరం చూసాం. నాకు ఒక ట్రస్ట్ కూడా ఉండేదండి, ఆ ట్రస్ట్ త్రూ చాలా మందికి మేము ఓల్డ్ ఏజ్ హోమ్లకి వాటికి వీటికి కొన్ని సేవలు చేస్తూ ఉండేవాడిని. కాబట్టి కరోనాలో ఆ ట్రస్ట్ ద్వారా చాలా మంది, ఆ రోజు హైదరాబాద్ లో ఉన్న నేను అప్పుడు మణికొండలో ఉండేవాడిని, మాకు అక్కడున్న పోలీస్ స్టేషను, అక్కడున్న పోలీసులు వాళ్ళందరూ బాగా రోడ్ల మీద ఉండే వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా నేను వెళ్ళి వాళ్ళకి స్నాక్స్ ఇచ్చి, ఈవినింగ్ నాకు ఒక అప్పుడు ఒక హోటల్ బిజినెస్ కూడా ఉండేది, ఇవన్నీ కూడా వాళ్ళ కోసం అక్కడ అరేంజ్మెంట్ సెట్ చేసి సిటీ మొత్తం నేను పరిచయం చేస్తూ ఉండేవాడిని. పోలీసు వాళ్ళందరికీ, ట్రాఫిక్ వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి, మెడికల్ వాళ్ళందరికీ శానిటైజర్స్, గ్లౌజెస్, స్నాక్స్ ఇవన్నీ పంచుకుంటూ రోజు తిరిగేవాడిని. కానీ రాత్రి వచ్చేలోకి భయపడిపోయేవాడిని. ఎందుకు, అసలు భయంకరమైన ముసుగులు వేసుకొని ఎవరికైనా కరోనా వచ్చిందంటే తీసుకెళ్లి క్వారంటైన్ లో పడేసేసి ఒక భయంకరమైన పరిస్థితి మనం అందరం చూసాం ఆ టైంలో. నిజంగా ఆ ఫ్రంట్ లైన్ వర్కర్స్, పోలీసు వారు వీళ్ళందరూ చేసింది అంతా ఇంత కాదు, బాధాకరం కొంతమందిని మనం పోగొట్టుకున్నాము. ఈ టైంలో మాకు టీవీలో ఒక రోజున ఒక ఇంటర్వ్యూ వస్తుంది, క్రైస్తవ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ వస్తుంది. ఆ ఇంటర్వ్యూలో డాక్టర్ భానుప్రసాద్ గారు అని చెప్పి న్యూయార్క్ లో ఆయన మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు, దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు, కరోనాకి శక్తి లేదు, మనిషికి శక్తిహీనుడు అయిపోయాడు, మనం తినే ఆహారంలో బలమైన ఆహారం తీసుకోకపోవటం వల్ల, ఇమ్యూనిటీ పడిపోవటం వల్ల ఆ వైరస్ మనల్ని చంపుతుంది తప్ప దీనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన కొన్ని టిప్స్ చెప్తా ఉన్నారు, మీరు ఇలా చేయండి ఇలా చేయండి అని. నేను ఆల్రెడీ తిరుగుతున్నాను కాబట్టి రోడ్ల మీద, అమ్మో ఇది అర్జెంట్గా నేను ఫాలో అయిపోతే నాకు సేఫ్, అట్ ద సేమ్ టైం నాతో ఉండే వాళ్ళకి సేఫ్ అని చెప్పి ఆయన చెప్పినట్టు, టీవీలో ఆయన చెప్పినట్టు నేను చేస్తూ 10 మందికి అవన్నీ విటమిన్ డీలు కొన్ని ఆయన ఏమన్నా ఇచ్చుకుంటూ నేను తిరుగుతూ ఉండేవాడిని అండి. ఇలాగ ఒక 7-8 నెలలు మేము ఆయన టీవీలో ఫాలో అవుతా ఉన్నాము. తర్వాత ఒకరోజు సడన్ గా గ్రూప్ లో ఒక గ్రూప్ ఉండేది, ఇప్పుడు మాకు అది వెల్ స్ప్రింగ్ గ్రూప్ అంటున్నాం, అంతకుముందు సిఆర్టీ అనేవాళ్ళు, కరోనా రెస్క్యూ టీమ్ అని చెప్పి, నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు డాక్టర్ భానుప్రసాద్ గారిని 2021 హానర్ చేయడానికి పిలిచారండి. ఎందుకంటే నాగార్జున యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయ్, ప్రతి ఒక్క అంటే కొన్ని 100 మంది ఈయన చెప్పిన సలహాల వల్ల అక్కడ బతికి బయటపడ్డారు. కాబట్టి వాళ్ళు పెద్ద మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు మా గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టారు, ఇట్లా డాక్టర్ గారు వస్తున్నారు, ఎవరైనా వచ్చి కలవాలనుకునే వాళ్ళు నాగార్జున యూనివర్సిటీకి రండి అన్నప్పుడు, నేను ఫస్ట్ టైం 2021 భానుప్రసాద్ గారిని నాగార్జున యూనివర్సిటీలో కలవడం జరిగింది. అప్పుడు మేమంతా ఒక టీమ్ లాగా ఉండి, అన్న ఇదిగో మీరు చెప్పిన ఇట్లా మేము కొంతమందికి చేశామన్న, బాగా అయ్యిందని ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మేము ఆయనకి చెప్పినప్పుడు ఆయన అన్నారు, సరే ఒక పని చేద్దాం, మీకు ఇంకొంచెం నేను నాలెడ్జ్ ఇవ్వగలిగితే మీరు ఇంకొంచెం రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను పరిచర్లో ఉన్నాను, నేను తిరిగేదంతా అడవుల్లో, అసలు ఒరిస్సాలో అయితే మీరు నమ్మరండి జ్వరాలతో పిల్లలు చచ్చిపోతారు. నేను డోంగిరియా జాతి మధ్యలో పరిచర్ చేస్తున్నాను, వాళ్ళు చాలా భయంకరమైన హై హీల్స్ లో ఉంటారు, అసలు విలేజ్ లో కూడా ఉండరు వాళ్ళు, అలాంటి భయంకరమైన హై హీల్స్ లో అసలు హారబుల్ గజ్జి, వాళ్ళకు ఉండే అసలు రోగాలు అన్ని ఇన్ని కాదు, జ్వరాలతో చచ్చిపోయేవాళ్ళు. అప్పుడు మేమేం చేసినాం, వాళ్ళందరికీ కూడా అన్న చెప్పినట్టుగా మల్టీవిటమిన్, విటమిన్ డి ఈ చిన్న చిన్న ఇవ్వడం మొదలు పెట్టాం. ఇలాగ అక్కడ నేను చాలా మార్పులు చూశాను. ఈ అప్డేట్లన్నీ భానుగారికి ఇచ్చేవాడిని. ఇలాగ ఏమైంది అంటే భానుగారితో మాకు ఒక పర్సనల్ గా ఒక రిలేషన్, ఆయన కూడా ఏంటంటే ఓకే జోయల్ మినిస్ట్రీలో ఉన్నాడు, మినిస్ట్రీలో చాలా మంది రీచ్ అవుతున్నాడు కాబట్టి అని చెప్పి మా మినిస్ట్రీ తరపు నుంచి కూడా నేను ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ పాస్టర్ గారితో పరిచయం చేస్తానో వాళ్ళందరికీ నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, వాళ్ళందరికీ భానుగారు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇలాగా ఈ 5 సంవత్సరాల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య మిషనరీగా ప్లస్ ఆ మెడికల్ నాలెడ్జ్ తోటి చేయడానికి దేవుడు కృపనిచ్చారండి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2020-21 మధ్యలో వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు అసలు గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా కావచ్చు అది బలవంతంగా అనొచ్చు మనకి ఇష్టమున్నా లేకపోయినా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతి ఒక్క పర్సన్ తీసుకోవాలని ఒక ఫోర్స్ తీసుకొచ్చారు. అప్పుడు మేము కూడా ఏంటంటే డాక్టర్ గారిని అడిగాం అన్న ఉన్న వ్యాక్సినేషన్ లో ఎందుకంటే కోవిషీల్డ్ అని ఉంది తర్వాత కోవాక్సిన్ అని ఉంది స్పుత్నిక్ అని ఉంది ఫైజర్ అని ఉంది కాబట్టి నేను అడిగాను అనమాట అన్నని అన్న ఏదైతే మంచి బ్రాండ్ ఉందో చెప్పండి అన్న నేను నా భార్య కూడా తీసుకోవాలి ఎందుకంటే మిషనరీగా తిరుగుతుంటే ప్రాబ్లం అవుతుంది వాళ్ళు మమ్మల్ని ఎలో చేయట్లేదు ఎయిర్పోర్ట్ లో కానీ కొన్ని రైల్వే స్టేషన్స్ లో కానీ అన్నప్పుడు భానుగారు ఒకటే మాట చెప్పారు ఏం చెప్పారంటే మనము గవర్నమెంట్ కు వ్యతిరేకం కాదు కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ కొన్ని మోసాలకి పాపం తలొగ్గిద్దో ప్రపంచవ్యాప్తంగా ఉన్నదానికి మన ఇండియా కూడా ఖచ్చితంగా తలొగ్గాలండి దాన్ని మనం ఎస్కేప్ చేయడానికి లేదు. ఇలాంటప్పుడు మనం కొంచెం జ్ఞానంతో ఉంటే మనం ఆశీర్వదించబడతాము ఈ వైరస్ ఈ వ్యాక్సిన్ తోటి పోదు అది పోదు కాదు కదా ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి వచ్చే ప్రమాదాలు అన్ని ఇన్ని కాదు ఎందుకంటే నా 25 సంవత్సరాల స్టడీలో ఏ వైరస్ అయినా సరే రోజు రోజు రంగు రూపులు మార్చుకుంటూ ఊసరవీలులాగా మారిపోతా ఉంటది దీన్ని వ్యాక్సిన్ తో ఆపడం అసాధ్యము. అట్ ద సేమ్ టైం ఈ వ్యాక్సినేషన్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ ఈ వ్యాక్సిన్స్ తీసుకున్నప్పుడు దేవుడు మనకిచ్చిన రోగ నిరోధక శక్తిని అది అటాక్ చేస్తుందంటండి అది అటాక్ చేసినప్పుడు వచ్చే ప్రమాదం ఇంకా ఎక్కువ అన్నప్పుడు నాకు అసలు చాలా కన్ఫ్యూజన్ అనమాట ఇదేంటి ప్రతి ఒక్కళ్ళు లైన్లు తరబడి ప్రతి ఒక్కళ్ళు అసలు చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ లు ఉపయోగించి వ్యాక్సిన్ వేసుకుంటుంటే ఈయనేంటి ఇలా అంటున్నాడు అని చెప్పి నేను ఒక 15-20 రోజులు మదన పడ్డాను ఈయన చెప్పకుండా తీసేసుకుందామా అని చెప్పి కానీ అన్న చెప్పే ప్రతి ఒక్క దాంట్లో సైంటిఫిక్ రీజన్స్ ఉండేవి చాలా. ఒకసారి అయితే నా మీద సీరియస్ గా కోపడ్డాడు నేను చెప్పింది నువ్వు నమ్ము విను నువ్వు అనవసరమైన చేయబాక అని చెప్పి ఎందుకంటే నాకు కొంచెం హైదరాబాద్ లో కొంచెం తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు మెడికల్ గా అని నేను నా ప్రయత్నంలో నేను ఉన్నప్పుడు అన్న చాలా సీరియస్ గా చెప్పాడు. అప్పుడు నేను సరే ఈయన ఇంత సేవ చేస్తున్నాడు ఇన్ని వందల మందికి నిస్వార్థంగా పనిచేసినాయని చెప్తున్నాడు కాబట్టి అది నేను తీసుకోలేదండి. కానీ 2021 తర్వాత ఆ టైంలో భానుగారు ఏ ప్రమాదాలు అయితే జరుగుతాయో వ్యాక్సినేషన్ దుష్ప్రభావాలు ఎలాగ ఒక్కొక్కటి బయటపడతాయో సంవత్సరం ఎలాగ ఎఫెక్ట్ అవుతుందో నిజంగా నేను ఐఆమ్ ద ఐ విట్నెస్ అండి. చాలా కళ్ళ కట్టినట్టు సడన్ గా బాగున్నోళ్ళు సడన్ గా ఇదైపోవడం ఇవన్నీ చూసాం. చూసిన తర్వాత భానుగారు ఒకటే చెప్పారు మనము అంటే మన గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు సిస్టమ్ కి వ్యతిరేకం కాదు కానీ ఎప్పుడైతే మోసెస్ ని ఐగుప్తులో ఆ రోజు అందరు పిల్లల్ని చంపాలనుకున్నారో అప్పుడు ఆ రాజుకి వ్యతిరేకంగా ఆ కుటుంబం వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది రాజు ఒక తప్పుడు డిసిషన్ తీసుకొని అందరిని చంపుతున్నాడు కాబట్టి మోసెస్ ని వాళ్ళ అమ్మోళ్ళు అబద్ధం చెప్పి దాచిపెట్టారు. కాబట్టి ఈ విషయంలో మనం అబద్ధం చెప్పి తప్పించుకోవడం తప్పు కాదు అంటే ఎవరైనా అడిగినా తీసుకున్నామంటే తీసుకున్నానని చెప్పు ఎందుకు తీసుకోలేదని చెప్పటము అన్నప్పుడు చాలా వరకు ఎస్కేప్ అవడానికి ప్రయత్నించాము దేవుడి కృపణి తర్వాత కామన్ అయిపోయింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా కూడా జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఇమ్యూనిటీ మన ఒరిజినల్ ఇమ్యూనిటీని బాగా జిమ్లకు వెళ్లే వాళ్ళు బాగా హై క్వాలిటీ ఫుడ్ తీసుకునే వాళ్ళు పెద్ద పెద్ద సినిమా వాళ్ళు ఇలాగ చాలా మంది దీని బారిన పడ్డప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఆ వ్యాక్సినేషన్ ప్రభావం మన బాడీని రివర్స్ చేస్తుంది మన ఒరిజినల్ ఇమ్యూనిటీని మొత్తాన్ని కొలాప్స్ చేయడానికి ఆ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. అది అందరికీ జరిగిద్ది అంటే అందరికీ జరగట్లేదు కొంతమందికి జరుగుతుంది కొంతమందికి వేరే ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. భానుగారు సింపుల్ గా ఏం నేర్పించారు ఈ రోజుకి చాలా మందికి ఏం నేర్పిస్తున్నారు అంటే మన రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే రోగాన్ని ఆ రోగ నిరోధక శక్తి ఎదిరిస్తుంది. అపాయంలో ఉన్నను మనం ఉపాయం లేని వాళ్ళం కాదు కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానంతో మన ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి ఎలాంటి క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి రెస్ట్ ఎలా తీసుకోవాలి స్లీప్ ఎలా తీసుకోవాలి ఏమి తినాలి ఏమి తినకూడదు ఇలాగా 6 సంవత్సరాల నుంచి ప్రతిరోజు మార్నింగ్ ఒక జూమ్ గ్రూప్ తో స్టార్ట్ చేసి అప్పుడు మేము ఒక 70-80 మంది ఉండేవాళ్ళం అండి స్టార్టింగ్ లో. ఆ 70-80 మందికి కూడా అన్న ప్రతిరోజు కంటిన్యూగా అలా తీసుకుంటూ వస్తే ఈ రోజున 19 గ్రూపుల్లో ఆల్మోస్ట్ 18,500 మంది రెగ్యులర్ మెంబర్స్ గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ 5.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఎఫెక్ట్ కి కూడా భానుగా సలహాలు తీసుకుని బాగుపడిన వారు ఉన్నారు. ఈ రోజున చాలా గ్రూప్స్ ఉన్నాయి. క్యాన్సర్ పేషెంట్లు చాలా మంది ఉన్నారు హార్ట్ పేషెంట్లు చాలా మంది ఉన్నారు హాస్పిటల్స్ లో చేతులు ఎత్తేసిన వాళ్ళకు కూడా చాలా సింపుల్ రెమెడీస్ మనం చేస్తున్న తప్పులు ఏంటి మనం ఏమి చేస్తే దేవుడు మన బాడీకి ఇచ్చిన సిస్టమ్ ని కరెక్ట్ గా మనము లైన్ లో పెడితే దానికి కావలసిన పదార్థాలు మనం అందిస్తే ఆ సిస్టమ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది మన శరీరము మన శరీరాన్ని బాగు చేసుకుంటది. దానికి సంబంధించిన సైంటిఫిక్ నాలెడ్జ్లు మెడికల్ నాలెడ్జ్లు ఎట్ ద సేమ్ టైం ప్రతిరోజు అరగంట సేపు ఫస్ట్ వాక్యము తర్వాత ఈ మెడికల్ నాలెడ్జ్ ఇస్తూ ఈ రోజున నాకులాగా దగ్గర 40-50 మంది లీడర్స్ ని లేపి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో మేము అనేక మందికి ఈ హెల్త్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ద అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, లోకంలో రక్షణ లేదు, వాక్యం ఏం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళే రక్షణకి మార్గమై ఉన్నారు, సత్యమై ఉన్నారు, జీవమై ఉన్నారు. మనం ఏం చెప్తున్నాం, ధైర్యంగా మిషనరీలుగా కావచ్చు, పాస్టర్లుగా కావచ్చు, బిలీవర్స్ గా, బాబు మనము రక్షణలోకి వెళ్ళడానికి ఒకటే మార్గం, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రక్షించబడటం అనేది అసాధ్యము. ఏ ప్రయత్నం చేయకుండా రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము ఒకసారి 8, 9, 10 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 8, 9, 10 మనందరము కూడా ఈ వాక్యం ద్వారానే రక్షించబడ్డాం. మనందరం కూడా ఇంత సింపుల్ గా యేసుక్రీస్తు ప్రభువారిని మనసులోకి మనం అంగీకరించడం ద్వారా మనము రక్షించబడ్డాం. అక్కడ ఏముంటది, 10, 8, 9, 10 రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 8, 9, 10 నుంచి అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసుయే ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుతూ. ఇక్కడ ఎక్కడా కూడా మా అమ్మ నాన్న క్రైస్తవులని నేను నమ్ముకుంటే, లేకపోతే మా తాతగారు క్రైస్తవుడని నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టేసేస్తే, క్రైస్తవ మతంలో పుట్టేసేస్తే నేను రక్షించబడను. నేను పర్సనల్ గా దేవుని తెలుసుకోవాలి. నేను పర్సనల్ గా నా కొరకు ఆయన నాను మీద వేలాడి ఆయన చేసిన ఒక పుణ్య కార్యము ఏంటనేది నాకు అర్థం కావాలి. ఈ రోజు చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో ప్రాబ్లం ఏంటి అంటే తల్లిదండ్రులు విశ్వాసంతో ఉంటే పిల్లలు అసలు చర్చికే రావట్లేదు. ఒకవేళ పిల్లలు విశ్వాసంతో ఉంటే తల్లిదండ్రులు సరిగ్గా లేరు. ఇలాగా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక అపవాది గలిబిలి అనేది జరుగుతుంది. ఎందుకు అంటే వాక్యం అనే మూలము లేదు, వారికి వాక్యంలో ఉన్న వెలుగు తెలియదు. దేవుణ్ణి అవసరానికి వాడుకునే వస్తువులాగా మంత్లీ ఒకసారి వెళ్ళి ఏటీఎంలో డబ్బులు తీసుకున్నట్టు మనం వెళ్ళి వాడుకునే ఆ మైండ్ సెట్ లో నుంచి మనం బయటకు వచ్చేయాలి. సారీ అండి, యాక్చువల్గా నాకు 1 వీక్ నుంచి బాగా ట్రావెలింగ్ లో ఉన్నాను, దానివల్ల మైనస్ క్లైమేట్ లో తిరిగి ఇదంతా గొంతు కొంచెం ఇది ఉంది, ఎక్స్క్యూజ్ చేయండి నన్ను. ఎప్పుడైతే మనకి నిజమైన దేవుడి ప్రేమ ఉండదో, మనకి ఎప్పుడు చూసిన వస్తువుల మీద నాకు అది ఇవ్వలేదే నాకు ఇది ఇవ్వలేదే ఈ వాంట్స్ మీద అంటే కోరికల మీద మనం ఫోకస్ అయి ఉంటాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, యేసు ప్రభుని నా నోటితో ఒప్పుకుంటే ఆయన మృతుల్లో నుండి లేపిన నా హృదయంలో విశ్వసించిన నేను రక్షించబడ్డాను. ఎలాగనగా, నీతి కలిగినట్టు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొనును. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎందుకు విశ్వసించి వాడు ఎవడు సిగ్గుపడడం లేఖనం చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు. ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుడుకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున నిజంగా నేను చెప్తున్నానండి, నేను చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ తో నేను అంటే వాళ్ళకి పరిచయం చేయడానికి వెళ్ళాను, తిండికి లేని ఫ్యామిలీస్ కూడా నేను పరిచయం చేయడానికి వెళ్ళాను. ఈ రోజున ఏం నడుస్తుందంటే, ప్రతి ఒక్కళ్ళు చదువుకి ఇచ్చిన ఇంపార్టెన్స్, ఆ కాలేజీకి ఇచ్చిన ఇంపార్టెన్స్, ఈవినింగ్ క్లాసులకి ఇచ్చిన ఇంపార్టెన్స్, మార్నింగ్ కాలేజీకి పరిగెత్తాలని ఇంపార్టెన్స్, సండే చర్చికి ఇవ్వటం లేదు, ప్రతిరోజు వాక్యం చదవాలని ఇంట్రెస్ట్ లేదు, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు కూర్చోవాలని ఇంట్రెస్ట్ లేదు. ఎక్కడ దేవుడు మనల్ని బాగు చేస్తారు చెప్పండి. ఒక ఒక కుమ్మరి ఆ మట్టి కుమ్మరి చేతిలో నుంచి జారిపోతే కుమ్మరికి చేయడానికి అవకాశం లేదు. అక్కడ కుమ్మరి పక్కనే ఉన్నప్పటికీ కుమ్మరి పక్కన మట్టి ఉంటే ఆ మట్టి ఏ రోజుకి ఒక ఉపయోగపడే పాత్రగా జరగని పడది. మనం చర్చిలో ఉంటే అయిపోదండి, మనం ఊరక హల్లెలూయా స్తుతి అంటే అయిపోదు. క్రీస్తు మనలో ఉండాలి, ఆ క్రీస్తు మనలో ఉంటేనే తప్ప మనం వెలిగించబడం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఈ రోజున ఇప్పుడు ఆల్మోస్ట్ 999 మంది ఇప్పుడు మీటింగ్ లో ఉన్నారండి, కానీ ఎంతో మంది శ్రద్ధగా ఉంటున్నారా, పనులు చేసుకుంటున్నారా, అమ్మో ఈ రోజు మనం రాకపోతే ఒకవేళ మహేష్ అని అడుగుతారా, ఇంకెవరైనా ఇన్ఛార్జ్ అడుగుతారా అని భయంతో వింటున్నారా, నిజంగా ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ఎందుకంటే ఈ భూమి మీద మీరు నేను ఉండటానికి ఆయన కృపనిచ్చాడు. ఇక్కడ మనం చేయవలసిన కార్యం ఉంది, ఒక పర్పస్ ఉంది. మన ఉద్యోగమే మన జీవితం కాదు, మన వ్యాపారమే మన జీవితం కాదు. రక్షించబడిన వాడు రక్షణ లేని వాడి గురించి ఆలోచించాల్సిందే. సువార్తను ప్రకటించవలసిన భారం నీ మీద నా మీద మోపబడి ఉంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? సువార్త ముందుకెళ్ళడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మీరు వెళ్ళగలుగుతారా? వెళ్ళండి. ఎవరము బైబిల్ ఏం చెప్తుంది, మనందరం అవయవములుగా ఉండి ఒక్కొక్కళ్ళము దేవుడు అనుగ్రహించిన కృప చేత ఒకరిని ఒకరు సహకరించుకుంటూ సహాయం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ ప్రేమించుకుంటూ మన దేవుని రాజ్యాన్ని కట్టాలి, మన రాజ్యాన్ని కట్టడానికి కాదు. కాబట్టి ఒక మిషనరీగా మారిన తర్వాత నా మైండ్ ఏమైంది అంటే, నా అన్న తత్వాన్ని తీసివేసి ఎవరికి వాక్యం తెలియదో ఎవరికి సువార్త తెలియదో, కొంతమంది ఉంటారు పొద్దున్నేసిన చర్చిలోనే ఉంటారు కానీ వాళ్ళకి చర్చి గురించి కానీ దేవుడి గురించి కానీ ఏమీ తెలియదు. కొంతమంది ఉంటారు ఏంటి, వాళ్ళు బుద్ధిగా వస్తారు, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. ఇలాంటి క్రైస్తవుల కోసం దేవుడు చూడట్లేదు. నీ జీవితంలో సాక్ష్యం కలిగి ఉన్నావా లేదా? నిజంగా నాకు ఫస్ట్ లో ప్రసంగాలు తెలియదండి. నాకేం తెలుసు అంటే, దేవుడు నాకు వ్యాపారాన్ని ఇచ్చాడని అందరు ఊరంతా చెప్పేవాడిని, దేవుడు నాకేమైనా ఇస్తే అదంతా ఊరంతా చెప్పేవాడిని, దేవుడు నన్ను బాగు చేశాడు కదా, నా స్వస్థత వచ్చింది కదా, ఊరంతా చెప్పేవాడిని. నాకు తెలిసిన పని ఒకటే, నాకు జరిగిన మేలు అవతలడు విన్నాడా వినలేదా పట్టించుకోకుండా చెప్పడం మొదలు పెట్టాను. స్లోగా 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 దేవుడు నాకు వాక్య జ్ఞానం ఇచ్చారు, మాట్లాడటానికి కృపనిచ్చారు, ఎవరికి ఏ వాక్యం చెప్పాలి, ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఎలాంటి కౌన్సిల్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడు. కాబట్టి అందరికీ నేర్పిస్తారు. బైబిల్ ఏం చెప్తుందంటే, అందరికీ ఆయన బహుమతులు ఇచ్చాడు. కొరంతి 12లో ఉంటది, ఒకరికి వాక్య పరిచర్య, ఒకరికి ప్రార్థన చేసేది, ఒకటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి మనం ఎంతసేపటికి నా పది ఇంతే, నేను డబ్బులు ఇచ్చేసాను అయిపోయింది, కాదు 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 కాదు. డబ్బులతో అవ్వంది, జీవమరణాలు 4 వశము, సామెతలు 18:20-21లో ఉంటది, జీవమరణాలు 4 వశము, దాని యందు ప్రీతిపడేవాడు దాని ఫలం తింటాడు. దేవుడు నీ నోట్లో నా నోట్లో జీవం పెట్టాడు. మృతతుల్యమైనటువంటి మనుషులు, ఈ నరకానికి పోయేటటువంటి మనుషులు జీవింపబడటానికి, రక్షించబడటానికి నీ నోట్లో నా నోట్లో జీవము వాక్కునించాడు. అందుకనే ఉంటది వాక్యంలో, నోరు తెరువు నేను బాగుగా నింపుతానంటాడు. ఇక్కడ చాలా మంది మీలో వాక్యం తెలుసు, మీరు మాట్లాడటానికి భయపడుతున్నారు. మీరు మీ పక్కన ఉన్న ఆఫీసర్ గారికో, మీ పక్కన ఉన్న ఎంప్లాయ్ గారికో ఒక ఒక నీ సాక్ష్యం చెప్తే చాలు, కానీ అమ్మో నేను చెప్తే నేను క్రైస్తవుడిని తెలిసిపోద్దేమో, లేకపోతే నన్ను అదనుకుంటారేమో ఇది అనుకుంటారేమో, కానీ నీ దేవుడేమనుకుంటున్నాడు, నా దేవుడేమనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఎందుకు అక్కడ పెట్టాడు, నన్ను ఎందుకు ఇక్కడ పెట్టారు, నాకెందుకు ఈ పర్పస్ ఇచ్చారు, మిమ్మల్ని ఎందుకు అంత పెద్ద పొజిషన్స్ లో ఉంచారు. ఈ రోజున మీరు మాట్లాడితే 100 మంది వినే ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ ఆఫీసర్ గా దేవుడు మిమ్మల్ని చేశాడు. ఈ రోజు మీరు మాట్లాడితే సొసైటీ వింటుంది, మిమ్మల్ని సొసైటీ చూస్తుంది. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో దేవుని జీవం ఉంది, ఆ జీవము మృతతుల్యమైన ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది. ఈ మైండ్ సెట్ తోటి ఎప్పుడైతే మనం ఉంటామో, ఎక్కడ అవకాశం దొరికిద్దో, ఎక్కడ ప్రార్థించగలుగుతామో, ఎక్కడ వాక్యం చెప్పగలుగుతామో, మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన్ని బహిరంగంగా ప్రకటిస్తే ఆయన హెచ్చించిన వాడిని ఆయన గణపరుస్తాడు. కాబట్టి ఇక్కడ ఫైనల్ గా లాస్ట్ నాకు ఇచ్చిన టైము ఇంకొక 5-7 మినిట్స్ లో నేను క్లోజ్ చేస్తానండి. కాబట్టి నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, నా జీవితంలో నేను ఊహించినటువంటి, నేను ఆశించినటువంటి, నేను అనుభవించలేనటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు. నా ప్రయారిటీ ఏంటి అంటే పరిచర్య. నా ప్రయారిటీ ఏంటి అంటే, ఈ రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నేను మెడికల్ గా ఉపయోగపడగలుగుతానా? ఎందుకు? యోహాను 3:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లుతూ అనారోగ్యంలో బాధపడతాం దేవుడి చిత్తం కాదు. కాబట్టి అనారోగ్యం వచ్చినప్పుడు 2 రకాలు, ఒకటి ఆత్మీయంగా ఉంటుంది, ఒకటి మనం తెచ్చుకున్నది ఉంటుంది. మనకి తెలుసో తెలియకో, సరిగ్గా పాటించుకో, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి మన సాధ్యమైనంత వరకు మనం కొన్ని విషయాలు తెలుసుకొని, హోసేయ 4:6 ఉంటుంది, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు, కాబట్టి నేను మిమ్మల్ని విసర్జిస్తున్నాను అని ఉంటుంది అక్కడ. కాబట్టి మీరు పని చేయాల్సిన దానికి కావలసిన జ్ఞానము మీకు అవసరం. ఒక మిషనరీగా, ఒక మెడికల్ మిషనరీగా ఈ రోజున నాకు కావలసిన జ్ఞానం ఏంటి, వాక్యం నేర్చుకోవటం, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించుకుంటూ నేను ఈ మెడికల్ గా చిన్న చిన్న నాలెడ్జ్, నాకు తెలిసిన చిన్న నాలెడ్జ్ ని 10 మందికి చెప్పడం వల్ల వారి ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి. చాలా మందికి షుగర్ జీవితకాలం ఉండేది, బీపీ జీవితకాలం ఉండేది, ఈ అనారోగ్యాలు జీవితకాలం ఉండేది అనేది అబద్ధము. మనము చిన్న చిన్న మార్పులు చేసుకుంటే కొన్ని వేల మంది పేషెంట్లలో ఐఆమ్ ది ఐవిట్నెస్, క్యాన్సర్ పేషెంట్లు బాగైన వాళ్ళు ఉన్నారు, కిడ్నీ డయాలసిస్ లో అయిపోయి ఇంకా చచ్చిపోతాడు అన్న వాళ్ళు బాగైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ నేను చూసింది ఏంటంటే, సింపుల్ ఆహారపు అలవాట్లు, ఆరోగ్యంలో చిన్న చిన్న మార్పులు, లైఫ్ స్టైల్ మార్పులు చేస్తే చాలా గొప్ప స్వస్థత దేవుడు మనందరికీ ఇచ్చున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కదానికి కావాల్సిన జ్ఞానాన్ని నేర్చుకోవటమే జ్ఞానానికి మూలమని ఉంటుంది. కాబట్టి జ్ఞానం కొద్దుగా ఉన్న వెడల దేవుడు ఏమంటాడు, ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. కాబట్టి ఈ రోజున మనందరము కూడా ఇప్పుడు చేసేటటువంటి ఎస్ఎఫ్జే సేవల్లో కావచ్చు, మిగిలిన చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్, ఎన్ని గవర్నమెంట్ టీమ్స్ ని ఈరోజు దేవుడు ఎస్ఎఫ్జేలోకి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? అసలు మిమ్మల్ని ఎందుకు ఆ ప్లేస్ లో పెట్టారు? ఎందుకు మనము ఈ రోజున చెయ్యగలిగింది చేయలేకపోతున్నాం, చేయకూడని చేసేస్తున్నాం? మనందరం కూడా చాలా విషయాల్లో చెయ్యవలసినటువంటి పనులేమో చేయటం లేదు, చెయ్యకూడని వాటినేమో చేసేస్తున్నాం. కాబట్టి ఈ రోజు దేవుడు మీతోటి నాతోటి ఫైనల్ గా నేను మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని పెట్టిన స్థలములో ఆయన్ని గణపరుస్తాము, ఆయన్ని మహిమపరుస్తాము. ఎందుకంటే అండి, నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ కల్చరల్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో నేను తిరుగుతున్నాను. అందరికీ కూడా మనం ఇలాగే వాక్యం చెప్తారంటే కుదరదు. కాబట్టి మీరు ఒక హై పొజిషన్ లో మాట్లాడిన మాటలు వాళ్ళ హృదయంలో పనిచేస్తాయి. ఒక చిన్న ప్రార్థన, మీరు ఆ లిఫ్ట్ లో వస్తూ చేసే ప్రార్థన, ఆఫీసులో చిన్న 2 నిమిషాల ప్రార్థన దేవుణ్ణి పరలోకం నుంచి ఆ వ్యక్తి జీవితంలోకి దింపి కార్యం చేయిస్తాయి. ఇక్కడ మనము నోరు తెరవకపోతే, మనం సువార్త చెప్పకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఏమీ చేయలేరు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆపర్చునిటీస్ ను వదిలిపెట్టద్దు, అవకాశాన్ని వదిలిపెట్టద్దు. ప్రార్థన చేసుకోండి, దేవా ఈ రోజు నేను ఎవరికి గాస్పెల్ చెప్పగలను, దేవా ఈ రోజు ఎవరికి నేను ప్రేమ చూపించగలను, దేవా ఈ రోజు నేను ఎవరికి సహాయం చేయగలను, దేవా ఈ రోజు నేను ఎవరికి నీ ప్రేమను పంచగలను. సింపుల్. ఎందుకంటే నా జీవితంలో నిజంగా మీరు నంబర్ ఒక హిందూ బ్యాగ్ నుంచి వచ్చింది నాకు 2012 వరకు నేను ఉన్న చర్చి తప్ప ఎవరు తెలియదండి. కానీ పరిచర్యకి దేవుడు ఈ వాక్యం ద్వారా పిలిచినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, దేవా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ప్రసంగం చేయాలి నాకు సంబంధం లేదు, ప్రార్థన చేస్తా ఉంటాను, మీరు అవకాశం ఇస్తే వెళ్తాను, అవకాశం ఇవ్వకపోతే నా పని చేసుకుంటాను, అవకాశం ఇస్తే నీ పని చేస్తాను. ఈ రోజు దేవుడు మహాకృపను బట్టి ఆయన మహిమ నిమిత్తం హైదరాబాద్ లో నా ఇల్లుంది, కానీ ప్రతి నెల 20 నుంచి 25 రోజులు నేను హైదరాబాద్ లో ఉండట్లేదు. గత 8 నెలల నుంచి నేను హైదరాబాద్ లో వారానికి మించి లేనండి. ఇది దేవుడి సన్నిధిలో నేను చెప్తున్న టెస్టిమనీ. కాబట్టి ఒక ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసిన నన్ను, ఒక తెలుగు మీడియము, ఒక చిన్న పోలీసు కుటుంబంలో పుట్టిన నేను, దేవుడు ఈ రోజు నన్ను వాడుకుంటే, నాకంటే గొప్ప జ్ఞానం కలిగిన వారు మీరు, గొప్ప ఆఫీసర్లు మీరు, దేవుడు మిమ్మల్ని ఎంతో అభిషేకించాడు, దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించి ఉన్నతమైన స్థలాల్లో కూర్చోబెట్టాడు, ఇన్ఫ్లుయెన్సర్స్ గా కూర్చోబెట్టాడు, స్టేట్స్ ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఇక్కడ మిమ్మల్ని అందరూ ఒక ఇన్ఫ్లుయెన్సర్ పీపుల్ గా దేవుడు పెట్టినప్పుడు ఎందుకు మనం చేయలేము? ఖచ్చితంగా చేయగలము. కాబట్టి ఈ రోజు నుంచి ముగింపు లాస్ట్ 2 మినిట్స్ లో మీ మనసుల్లో నేను ఒకటే నేర్చుకున్నానండి, నా వల్ల కానిది నా తండ్రి వల్ల అయ్యిద్ది కాబట్టి నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, దేవా ఈ వ్యక్తితో మాట్లాడటానికి కావాల్సిన కృపనివ్వండి అయ్యా, ఎందుకంటే మనుష్యుని నమ్ముకున్న వాడు శాపగ్రస్తుడు, వాడు ఎక్కడా కూడా అవతల వ్యక్తి ఎక్కడా కూడా నన్ను చూడకూడదు, నా మాటలను వినకూడదు. ఒక వ్యక్తి వెనకాల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని చూపించినప్పుడు ఆ వ్యక్తిలో మార్పు కలిగింది, ఆ వ్యక్తి మనస్సు మారిద్ది. కాబట్టి ఈ రోజున చాలా మంది జీవితాల్లో దేవుడు నాకు ఇచ్చిన కృపలో మాట్లాడడానికి దేవుడు కృపనిచ్చారు, అలాగే చాలా మంది మారుతున్నారు, మారిన వారు మారు మనస్సును కొనసాగించుకుంటూ ఒక మంచి సాక్షులుగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు నుంచి నా ప్రార్థన, ఎస్ఎఫ్జేలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ లో మాట్లాడేవాళ్ళు ఎగవాలి, ప్రార్థన చేసేవాళ్ళు ఎగవాలి. ఏదో నామకార్థపు ప్రార్థనలు చేయటం, నామకార్థపు మీటింగులు చేయటం అనేది దేవుడి సన్నిధిని మనము మూసేయలేము. మన హృదయం మారాలి ఫస్ట్. నేను నోటితో ఎన్నైనా చెప్పచ్చండి, నా నోరు స్వరమే మీకు కనపడిద్ది, కానీ నా మనసు మీకు తెలియదు, దేవుడు చూస్తున్నాడు. కానీ మీ మనస్సు మారకపోతే, నా మనస్సు మారకపోతే దేవుడు నిన్ను నన్ను వాడుకోలేడు. అందుకు ప్రతి ఒక్కళ్ళం పాపం చేసి ఆయన కృపని పోగొట్టుకున్న వాళ్ళమే, కానీ ఆయన మన మీద ఉన్న ప్రేమ, మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ఇంకా ప్రేమిస్తూనే మన తప్పుల్ని చూడకుండా మనల్ని ఆ మన మీద ఉన్న క్రీస్తు రక్తాన్ని చూసి తండ్రి అయిన దేవుడు మనకి ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఒక డిఫరెంట్ గా ఆలోచించడం మొదలు పెట్టండి, ఒక డిఫరెంట్ వ్యూలో ఆలోచించండి. డిఫరెంట్ వ్యూలో మీరు ఎవరిని నేను ఎలా రీచ్ అవ్వగలుగుతాను? ఎందుకని మీ అందరికీ తెలుసు భయంకరమైన పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయి. అసలు ఈ రోజు కనపడిన వ్యక్తి రేపు కనపడట్లేదు. ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, ఇంకా గవర్నమెంట్లు కావచ్చు, ఇంకా సోషల్ మీడియా ఏంటి, మీకు బాగా తెలుసు. కాబట్టి నేనేమంటున్నా అంటే, వీటన్నిటినీ చూస్తూ ఉండటానికి దేవుడు మనకు చూపించట్లేదు. వీటన్నిటినీ మనం మార్చగలం. ప్రతి ఒక్క పరిస్థితిని మార్చడానికి దేవుడు ప్రతి ఒక్క ఆపదలో మనుషులు లేపుకున్నాడు. ఒక భయంకరమైన ప్రాబ్లం వచ్చినప్పుడు నోవాహును లేపుకున్నాడు, ఒక భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు అబ్రహామును లేపుకున్నాడు, ఒక భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు మోసేసును లేపుకున్నాడు. ఇలాగ బైబిల్ మీరు చూస్తే ప్రతి ఒక్క సందర్భంలో దేవుడు ఆయన బిడ్డలను లేపుకున్నాడు. ఈ సంవత్సరం 2026 జనవరి లాస్ట్ లో మనం మాట్లాడుకుంటున్నాం, ఈ సంవత్సరం దేవుడు నీ కుటుంబాన్ని లేపుతున్నాడు, ఈ సంవత్సరం ప్రార్థనా జీవితాన్ని మీరు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది, ఇంకొంచెం దేవుడి విషయాల్లో మీరు ఫోకస్ చేయాల్సిన సమయం వచ్చింది, ఇంకొంచెం మనందరం కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చింది. మనలో ఉన్న తప్పులు ఎత్తి చూపించకుండా తప్పుల్ని కప్పుకొని మనల్ని మనం ప్రేమించుకుంటూ ఎస్ఎఫ్జేకి ఇచ్చినటువంటి కృప నాకు లేదు, నాకు ఇచ్చినటువంటి చిన్న చిన్న పనులు చేసుకునే ఇది మీకు ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనందరం కలుస్తామో మనందరం ఒక తాటి మీద ఒక తండ్రి బిడ్డలుగా ముందుకెళ్తామో ప్రపంచానికి దేవుడి ప్రేమను చూపించవచ్చు, ఈ రక్షణ మార్గాన్ని రెడ్ కార్పెట్ అందరికీ వేయచ్చు. కాబట్టి క్లోజింగ్ నేను ఒక చిన్న ప్రార్థన చేసిన మహేష్ గారికి అందిస్తున్నాను. దయచేసి నా మాటలు మీరు అర్థం చేసుకున్నారు, ఈ రోజు మీకు చాలా విషయాలు అర్థమయ్యాయని నేను ఆశిస్తున్నాను.
హెల్త్ విషయంలో మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో 5-10 నిమిషాల్లో చెప్తే అవసరమైన వాళ్ళకి, అందరికి అవసరం, అందరికి అవసరమైన విషయాలు హెల్త్ విషయంలో 5-10 మినిట్స్ తీసుకుంటే బాగుంటుంది.
ష్యూర్ అన్న, ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న. యా అయితే ఇప్పుడు మేము ప్రతిరోజు కూడా జూమ్ కాల్ ఉంటుంది మాకు. మనకి మేము సింపుల్ గా నేర్పించేది ఏంటి అంటే ఒక 3 టెస్టులు, ఎంత అనారోగ్యం ఉన్నా అది క్యాన్సర్ అయినా తలనొప్పి అయినా సరే బీపీ అయినా షుగర్ అయినా సరే ఒక 3 పారామీటర్స్, 3 టెస్టులు నేను మహేష్ గారి తర్వాత నేను రాసి పంపిస్తాను, అది అన్న గ్రూప్ లో పెడతారు. విటమిన్ డి 25-హైడ్రాక్సీ అని ఒక టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్ అండి, ఫాస్టింగ్ షుగర్ కాదు, ఫాస్టింగ్ ఇన్సులిన్ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది, HbA1c మనందరికీ కామన్ గా తెలిసిందే. ఈ 3 టెస్టులు చేయించుకుంటే మన ఒక ఒక వ్యక్తి శరీరము ఎటువైపు వెళ్తుంది, ఎలాంటి అనారోగ్య పరిస్థితుల వైపు వెళ్తుందా, ఆరోగ్య పరిస్థితుల వైపు వెళ్తుందా అన్నది ఈ 3 టెస్టుల్లో ఖచ్చితమైన నిర్ధారణ చేసుకోవచ్చు. 90% మనకు అర్థమైపోద్ది. వాటిని బట్టి చిన్న చిన్న మార్పులు, విటమిన్ డి అడ్జస్ట్మెంట్, ప్రోటీన్ డైట్, సింపుల్ సొల్యూషన్స్ ఇవ్వడం వల్ల చాలా మంది, అసలు ఎంత సింపుల్ గా అండి, కొంతమంది 20 సంవత్సరాల నుంచి ఉన్న హై షుగర్స్ 3 నెలల్లో నార్మల్ అయిపోవటం, బీపీలు అయితే అసలు ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, అంత వేల మందికి నార్మల్ అయిపోయింది. ఏంటి అంటే ఈ రోజున మెడికల్ సిస్టమ్ మన శరీరానికి ఏదైతే పడదో దాన్నే నిజంగా మనకు అవసరం అని చెప్పి నేర్పించేశారు. అంటే ఆటోట్యూన్ అయిపోయాం, మన మైండ్ అంతా ఆటోట్యూన్ అయిపోయింది ఈ మెడికల్ నాలెడ్జ్ కి. కాబట్టి ఉప్పు తినకపోతే జరిగే ప్రమాదాలు తెలియదు మనకి, ఉప్పు తింటే ప్రమాదం అనుకోని చెప్పి మనం భయపడిపోయి ఉప్పు తినకుండా బీపీ టాబ్లెట్ ఎంసీలు పెంచుకుంటే వెళ్లే వాళ్ళు కోట్ల మంది ఉన్నారండి. ఇలాగ ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఉంది. నిజంగా మీకు ఎవరికైనా నిజంగా ఏమన్నా నీడ్ ఉంది అంటే ఖచ్చితంగా మహేష్ అన్న గారి దగ్గర నా నెంబర్ తీసుకుని వాట్సాప్ చేస్తే మంచిది. ఎందుకంటే కాల్స్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మా గ్రూప్ లో ఉన్న అందరికీ కూడా భాను గారు కాంటాక్ట్ అవ్వాలి అంటే నా నెంబరే మెయిన్ నెంబర్ అనమాట, మెయిన్ పేషెంట్లకి, క్యాన్సర్ వాళ్ళకి ఎవరికైనా కావచ్చు. కాబట్టి నిజంగా మీకు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా నేను 100% మాట్లాడి ఖచ్చితంగా ఏం చేయాలి అనేది మీ టెస్టులు చూసి మేము చేయటం జరుగుతుంది. సింపుల్ ఆహార అలవాట్లు, సింపుల్ నియమాలతోటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఖచ్చితమైన మంచి ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆరోగ్యంతో బలంగా రోగంతో చనిపోకుండా కావలసినటువంటి, అంటే మనం మన సాధ్యమైన వరకు మనల్ని మనం కాపాడుకోవడానికి దారి ఉందండి. ఇక మిగిలింది మనం దేవుడి చేతిలోనే పెడతాం ఏదైనా సరే. కాబట్టి సింపుల్ సొల్యూషన్స్ తోటి మీ రెగ్యులర్ లైఫ్ లో చాలా ఇంపాక్ట్ గా, చాలా ఎనర్జెటిక్ గా పనిచేసుకోవడానికి కావాల్సినటువంటి సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇంకెవరికైనా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, పెద్ద ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనం ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తాము. అట్ ద సేమ్ టైము ఎనీ టైము మేము అందుబాటులో ఉంటాము. అన్న దగ్గర మీరు అంటే నిదానంగా మనం ఈసారి భాను గారిని కూడా ఒకసారి అడిగి మనం ఎక్కడైనా కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము మొన్న రీసెంట్ గా భాను గారు కూడా వచ్చేళ్ళారు. మేము డిఫరెంట్ నెల్లూరు, సూళ్లూరుపేట, కావలి, ఇట్లా హాంకాంగ్ లో కూడా మన మీటింగ్ జరిగింది. ఇట్లా చాలా కంట్రీస్ లో చాలా ప్లేసెస్ లో ఇప్పుడు భాను గారిని ఫాలో అయ్యి ఆయన అప్పుడు చెప్పిన నిజాలన్నీ ఇప్పుడు కార్యరూపం జరుగుతున్నాయి అనమాట. అప్పుడు వ్యతిరేకించిన చాలా మంది డాక్టర్లు, ఇప్పుడు మా గ్రూప్ లో 90 మంది డాక్టర్స్ ఉన్నారండి. ఎందుకు, వాళ్ళందరికీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళ మన దగ్గరికి వచ్చారు. కాబట్టి ఇక ఎక్కడా కూడా మనం అతిశయపడట్లేదు. దేవుడిచ్చిన పరిచర్య, ఒక మనిషి రక్షించబడాలి అంటే ప్రాణంతో ఉండాలి. వీడు ఎవరిని మింగుదామా అని కాదు, మనుషుల్ని మోసపుచ్చి చేసేసి మనందరినీ కూడా ఈ మెడికల్ సిస్టమ్ చాలా చక్కగా మనందరం.
వాయిస్ బ్రేక్ అయిపోతుంది, వాయిస్ బ్రేక్ అయిపోతుంది. థ్యాంక్ యూ. దాని మళ్ళా హోల్డ్ లో పడిపోయింది.
త్యాగం చేద్దాం. సహోదరులు బాణి ప్రసాద్ గారు, ఆయన బృందం, అందులో జోయల్ కూడా ఒకరు. పరిస్థితులన్నీ తినేవి కింద కలిసే పూర్తిగా ఆరోగ్యం పాడైపోయి స్వార్థం పెరిగిపోయిన పరిస్థితులు కాబట్టి ఎవరికైనా రియల్ గా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే మీరు డైట్ మార్చుకోవడం ద్వారా కూడా చాలా మేలు పొందుతారు. జోయల్ నంబర్ కూడా గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ పెట్టచ్చు, వాళ్ళ టీం నుంచి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ప్రధానంగా ఈ రోజు జోయల్ వాళ్ళ బృందాన్ని తెరవడానికి గల కారణం ఒకటి, మనం సువార్త పరిచర్ బైబుల్లో స్వస్థతలు చేయటం మేలు చేయటం ద్వారానే ప్రభు సువార్త ప్రకటించారు. మనం కేవలం వాక్యమే చెప్తాము, మేము ఇంకేం పట్టించుకోము అంటే దానివల్ల ఎవరు మనల్ని తీసుకోలేరు. కానీ మేలు చేయటం, మనకు తెలిసిన ఈ విషయాలు చెప్పడం, లేకపోతే ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి వారు వాలంటీర్గా చేసే పరిచయ ఏమి ఆశించరు, నిస్వార్థంగా చేసే పరిచయం. కాబట్టి మీరు ఇవాళ అసిస్టెంట్స్ తీసుకోవచ్చు, గైడ్ చేయొచ్చు, అట్లా ఫాలో అప్ చేస్తే తర్వాత సువార్త వినడానికి వాళ్ళు ఇష్టపడతారు. అన్నిటి మధ్య పరిచయం చేయడానికి తప్పకుండా, అన్నిటి మధ్య పరిచయం చేయడానికి తప్పకుండా ఏదైనా మేలు చేయాలి. ఈ రోజు పెద్ద మేలు ఏంటంటే వైద్యం, మనం వైద్యం విషయాల్లో ఈ విషయాలు తెలుసుకొని మిగతా వాళ్ళకి చెప్పి అన్నిటి మధ్య పరిచయం చేయడానికి బాగుంటుంది. ఈ కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు పరిచయం చేయడానికి బాగుంటుంది. కామన్ గా వాళ్ళు చెప్పే మాట, మూడు టెస్టులు, విటమిన్ D25 హైడ్రాక్సి టెస్ట్ ఒకటి, ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఒకటి, తర్వాత మరొక టెస్ట్ కూడా చెప్పారు. ఆ మూడు టెస్ట్లు మీరు చేసుకొని దాని ద్వారా గైడెన్స్ ఒకసారి తీసుకుంటే, వన్స్ లైఫ్ లో ఒకసారి మీరు తీసుకుంటే దాన్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. మన మధ్య కొద్ది చాలా విషయాలు పంచుకున్న జోయల్కి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జోయల్ ప్రార్థన చేసిన తర్వాత ముందుకెళ్దాం. దాదా మీరు మధ్యలో మ్యూట్ అయిపోయారు
అన్న, నా వినపడుతుంది అన్న?
ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది.
వస్తుంది అన్న?
వస్తుంది కదా.
ఓ ఓకే ఓకే అన్న. అది ఇందాక నేను లాస్ట్ థ్యాంక్ యూ చెప్తున్నాను, ఇంకో కాల్ వచ్చింది. అందరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో ప్రివిలేజ్ నాకు ఒక పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చి నిజంగా నేను ఇదో మీ అందరితో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మహేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు అన్నట్లుగానే మా బాధ్యత ప్రకారం ఎంతవరకు ఏం చేయాలో వీఆర్ దేర్ ఫర్ అవర్ టీమ్. చిన్న ప్రార్థన చేసి నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, యేసుక్రీస్తు నామంలో గొప్ప దేవుడివి, ప్రేమ గల తండ్రివి ఆయన. ఈ రోజు మరి నేను మాట్లాడుతుండగా స్వరం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకంగా మీ పాద సన్నిధికి తెస్తున్నాం నాయన. ఆయన మమ్మల్ని అందరినీ కృప చూపించండి, కరుణించండి. మేము చేయవలసిన బాధ్యతలు చేయటానికి కావాల్సిన దయచేయండి. కాబట్టి అన్ని విషయాలు ఎస్టెబ్లిష్ టీమ్స్ ఆయన తండ్రి యొక్క యు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మేము బ్లెస్ చేస్తున్నాం. ఆ బిడ్డల పైన మీ కృపించండి, మంచి ఆరోగ్యాన్ని, అన్ని విషయాల్లో కావలసిన వనరుల్ని సమకూర్చండి. మరి ఎస్టెబ్లిష్ పరిచర్యలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆ మిషనరీస్ అందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. వారందరి చుట్టూ మీ దూతల కాపుదలు ఉంచండి. ఎవరిని మింగుదామా దుష్టుడు చేస్తున్న పన్నాగాలు మీ రక్తంలో మేము కొట్టివేస్తున్నాం. కావలసిన కృపను గాని దయచేయమని చెప్పి అన్ని విషయాల్లో మీకు స్తుతులు చెల్లిస్తూ మరొకసారి ఈ రోజు మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చించబడును గాక అని ప్రార్థన చేసుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామలు అడిగిన ప్రతి ఒక్కటి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్,
ఆమేన్. సమయాన్ని తిరిగి మనం ప్రార్థనలో గడుపుతాం. సమయాన్ని తిరిగి అచ్చేసి వరకు చెప్తాను. థ్యాంక్ యూ.